ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय So we've just saved some time because there's no verse this morning. There's no shloka to chant because we're just reading notes.
ఇక్కడ శ్లోకం ఏమీ లేదు. మనం ఆ వివరణ ఇవ్వబడింది, వివరణ గురించి చదువుతున్నామని చెప్పి ఉదయం తెలియజేశారు.
Okay, so I'll read the English, you read the okay. Formerly an asura named Kalanemi had six sons named Hamsa, Suvikrama, Krata, Damana, Ripurmardana, and Krodahanta. They were known as the Shadgarbhas, or the six Garbhas, for they were all equally powerful and expert in military affairs. These Shadgarbhas gave up the association of Hiranyakashipu, their grandfather, and underwent great austerities to satisfy Lord Brahma, who, upon being satisfied, agreed to give them whatever benediction they might desire. When asked by Lord Brahma to state what they wanted, the Shadgarbhas replied, "Dear Lord Brahma, if you want to give us a benediction, give us the blessing that we will not be killed by any demigod, Maharoga, Yaksha, Gandharvapati, Siddha, Charana, or human being, nor by great sages who are perfect in their penances and austerities." Brahma understood their purpose and fulfilled their desire. But when Hiranyakashipu came to know of these events, he was very angry at his grandsons. Quote, "You have given up my association and have gone to worship Lord Brahma," he said, "and therefore I no longer have any affection for you. You have tried to save yourselves from the hands of the demigods, but I curse you in this way. Your father will take birth as Kamsa and kill all of you, because you will take birth as the sons of Devaki." Very complicated plot, huh? It's more complicated, will you hear? "Because of this curse, the grandsons of Hiranyakashipu had to take birth from the womb of Devaki and be killed by Kamsa, although he was previously their father." This description is mentioned in Harivamsa, Vishnuparva, 2nd chapter. According to the comments of Vaishnava Toshini, the son of Devaki, known as Kirtiman, was the third incarnation. In his first incarnation, he was known as Smara, and was the son of Marichi, and later he became the son of Kalanemi. This is mentioned in the histories.
పూర్వము కాలనేమి అనే అసురునికి ఆరుగురు పుత్రులు ఉండిరి. హంస, సువిక్రముడు, క్రాదుడు, ధమనుడు, రిపురమదనుడు, క్రోధహంత అనునవి వారి నామములు. షడ్గర్భులను తెలియబడిన వారందరూ సమాన బల సంపన్నులు, యుద్ధ విశారదులునై ఉండిరి. వీరందరూ తమ తాతయ్య అయిన హిరణ్యకశిపుని సాంగత్యమును విడిచిపెట్టి బ్రహ్మదేవిని ప్రీత్యర్థం తపస్సును ఆచరించరు. దానికి సంతుష్టుడైన బ్రహ్మ వారు కోరిన వరం మోసుకొట్టుకు సమ్మతించను. కోరినది అడుగమని బ్రహ్మదేవుడు పలుకగా షడ్గర్భులు ఇట్లనేది, "ఓ బ్రహ్మదేవ, నీవు మాకు వరమును ఇవ్వగోరినచో ఏ దేవత చేయగాని, మహారోగము చేయగాని, యక్షులు చేయగాని, గంధర్వపతి చేయగాని, సిద్ధ చారణులు చేయగాని, మానవులు చేయగాని, తపో నిష్ఠా గరిష్ఠులకు ఋషులు చేయగాని, మేము మరణం పొందకుండా ఉండినట్లు వరమును సుఖము. బ్రహ్మ వారి యొక్క ప్రయోజనం ఎరిగిన వాడై వరదానము కావించను. కానీ హిరణ్యకశిపుడు ఈ విషయమంతా తెలుసుకుని వారి పట్ల మిగులు క్రుద్ధుడే మీ ఎడ నాకెట్టి అనురాగము లేదు, దేవతల చేతిలో మరణించుకుంటున్నట్లుగా మీరు యత్నించరు, కానీ మీ తండ్రి కంసునిగా జన్మించిన వాడై దేవకీ గర్భమును జన్మించాడు, మిమ్మల్ని వధించగలడు అని శపించను. ఈ శాప కారణమున హిరణ్యకశిపుని మనుమలు దేవకీ గర్భమును జన్మించి కంసుని అనగా అతడు పూర్వజన్మన తమ తండ్రి అయినప్పటికీ ఆ కంసుని చేతిలో మరణింపవలసి వచ్చెను. ఈ వివరణము హరివంశంలోని విష్ణు పర్వము 2వ అధ్యాయమునందు వసకబడినది. వైష్ణవ తోషని వాఖ్యానమును అనుసరించి దేవకీ పుత్రుడకు కీర్తిమంతుడు 3వ జన్మమును బడసియుండెను. తొలి జన్మమున అతడు మరిచి తనయుడకు స్మరుడు, తరువాత జన్మమున అతడు కాలనేమి పుత్రుడయ్యాను. పురాణములలో ఇది పేర్కొనబడినది.
Any questions?
ఏమైనా ప్రశ్నలున్నట్లయితే అడగండి.
Little complicated, yes? So you're going to have to translate as I speak because it's so complicated. Key in understanding all this is the statement from Vaishnava Toshini that the third incarnation one was known as Kirtiman. So we'll go back 1, 2, 3 incarnations.
వైష్ణవ దోషణ వ్యాఖ్యానాన్ని అనుసరించి ఇతనికి కీర్తిమాన్ అని చెప్పేటువంటి పేరు 3వ జన్మలో కలిగింది అని చెప్పి అతని ముందుకు జన్మ అతని ముందు జన్మ కూడా ఇక్కడ వివరించారు.
కీర్తిమాన్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్ సన్ ఆఫ్ దేవకి హు వసుదేవ్ గేవ్ కంస గేవ్ బ్యాక్. హి వాజ్ నేమ్ కీర్తిమాన్ అండ్ కంస కిల్డ్ హిమ్. దట్ వాజ్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ దేవకిస్ 6 children.
ఇక్కడ ఎవరు కీర్తిమాన్ అంటే దేవకి వసుదేవులకి పుట్టినటువంటి మొట్టమొదటి సంతానం. ఏ సంతానం అయితే వసుదేవుడు తీసుకెళ్లి కంసుడికి అప్పగించాడో, కంసుడు మళ్ళీ వెనక్కి ఇచ్చేసి మళ్ళీ వచ్చి చంపాడో, ఆ సంతానము కీర్తిమాన్.
So that's the third incarnation. And the second incarnation mentioned is doesn't give his name. Yes, no. In the purport. Hamsa. And then the first incarnation was Smara. So, second incarnation was Hamsa, first incarnation was Smara.
ఇక్కడ ఇతనికి మొట్టమొదటి జన్మ ఏమిటంటే ఇక్కడ వివరిస్తున్నారు. అతని 3వ జన్మ అంట కీర్తిమాన్ అనేది అతని 3వ జన్మ అంట. మొదటి జన్మ వచ్చేసి ఏమిటంటే స్మర అంట. 2వ జన్మ వచ్చేసి ఏమిటంటున్నారు ఇక్కడ ఈ హంస అని చెప్తున్నారు.
ఓకే, సో నౌ వి గో బ్యాక్ టు ద ఫస్ట్. దీస్ 6 సన్స్, 6 బ్రదర్స్, 6 బ్రదర్స్, 6 బ్రదర్స్, 3 టైమ్స్. ఫస్ట్ టైమ్ దే వర్ ద సన్స్ ఆఫ్ మరీచి. మరీచి వాజ్ బోర్న్ డైరెక్ట్లీ, వన్ ఆఫ్ ద సేజెస్ బోర్న్ డైరెక్ట్లీ ఫ్రమ్ లార్డ్ బ్రహ్మా. అండ్ it is said that he was born from the mind of Brahma, and so the mind is the repository place for the 6 enemies: kam, krodh, lobh, moha, mada, matsarja.
ఇక్కడ ఈ 6 మంది జన్మించారు కదా, ఈ 6 మంది 3 జన్మల్లో ఎట్లా జన్మించారు అనేది మనం గమనిద్దాం. మొట్టమొదటి ఈ 6 మంది ఎక్కడ జన్మించారు అంటే మరీచికి 6 పుత్రులుగా జన్మించారు. ఈ మరీచి ఎక్కడి నుంచి జన్మించాడంటే బ్రహ్మదేవుని యొక్క మనసు నుంచి జన్మించాడని చెప్పి వివరించబడింది. అయితే ఈ మనస్సు అనేటువంటిది ఏమిటంటే కామ, క్రోధ, లోభ, మదమోహ మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలకి కూడా ఇది ప్రధానమైనటువంటి కేంద్రం.
One day, their grandfather, Lord Brahma, became overwhelmed in his attraction for his own daughter and was preparing to unite with his daughter in sex, and the grandson saw that and they thought it was very funny, and so they laughed. When they laughed, Lord Brahma cursed them. You're laughing at your father? I curse you. You take birth as sons of a demon. And so it happened. At once, they took birth as sons of a demon.
తర్వాత ఒక రోజున ఏమైందంటే బ్రహ్మదేవుడు తన సొంత కుమార్తె అంటే చాలా ఆకర్షించింది, ఆమెతో మైదిని జీవితంలో పాల్గొనాలని చెప్పేసి ఆమె వెనుక పరిగెడుతుంటే అది గమనించారు వీళ్ళు. ఎవరు ఈ మనవులైనటువంటి మరీచి కుమారులు గమనించి ఇదేమిటి ఈయన ఈ విధంగా పరిగెడుతున్నాడు అని చెప్పి చూసి వాళ్ళు అది వేళ్లకుళ్ళంగా భావించి బ్రహ్మదేవుని విడిచిపెట్టి వెళ్లిపోవాలని చెప్పి అనుకున్నారు. అది గమనించి బ్రహ్మదేవుడు మీ యొక్క సొంత తాతను చూసి ఈ విధంగా మీరు పరిహసిస్తున్నారా అని చెప్పి మీరు ఈ విధంగా పరిహాసం చేసినందుకు రాక్షసుని యొక్క గర్భాన మీరు జన్మించాలి, అసుర జన్మలు మీకు లభించాలి అని చెప్పేసి శపించాడు. శపించగానే వెంటనే ఆ శాపం ఫలించేసింది, వాళ్ళు రాక్షసుని అసుర వంశంలో జన్మించారు.
At the end of this whole sequence, after the six sons of Devaki were killed, they returned back to being the six sons of Maricha. So, remember, Devaki requested Krishna and Balaram, can you please return our six sons? I understand you returned the son of Sandipani Muni. Can you return my six sons? Just so I can experience and express my motherly affection for them. So they had returned to their position as sons of Maricha. So they're consistently referred to as sons of Maricha.
Tarvata ee devaki garbhana janminchinatundi aaruguru kumarulu kuda na kamsam chetha samharinchabadin tarvata malli aaruguru vaalla yadasthananiki velliparu marichi kumaruluga velliparu akkadiki aa tarvata krishna balaramulni devaki adugutundi నా చనిపోయినటువంటి ఆరుగురు బిడ్డల్ని ఒకసారి నా దగ్గరికి తీసుకొస్తారా, వారి పట్ల నేను నా మాతృ వాత్సల్యాన్ని ప్రదర్శించాలని చెప్పి అనుకుంటున్నాను, ఎందుకంటే సాందీపన మణిక కుమారుని కూడా మీరు తిరిగి తీసుకొచ్చారని నేను విన్నాను, అదేవిధంగా ఆ ఆరుగురు కుమారుని కూడా తీసుకురండి అని చెప్పేసి ఆమె కోరింది. కానీ వాళ్ళు ఏమిటంటే వాళ్ళ యొక్క యథాస్థానం వాస్తవ స్థానం మరీచి పుత్రులుగా మళ్ళీ యథాస్థానంలోకి వెళ్లిపోయారు వాళ్ళు.
This is very, very early in Satya Yuga, during Swayambhuva Manu's reign. Then, so those six sons of Maricha are cursed. They take birth as six sons of Kalanemi.
ఈ విధంగా జరిగింది. ఈ సత్యయుగంలో జరిగింది. స్వయంభూ మను ఆ కాలంలో జరిగింది ఇది. ఆ విధంగా శాపం పొందారు వీళ్ళు. శాపం పొందిన తర్వాత ఏం చేస్తారు, తర్వాత మళ్ళీ కాలనేమి అనేటువంటి రాక్షసుని యొక్క కుమారులుగా ఆరుగురు కుమారులుగా ఈ ఆరుగురు కూడా జన్మ తీసుకున్నారు.
The scripture describes a number of things about Kalanemi. It appears that Prahlad Maharaj wasn't the only son of Hiranyakashipu. Prahlad Maharaj had a brother, and his brother's name was Kalanemi. And Kalanemi had six sons. And those six sons are mentioned in the purport that we read. Hamsa, Suvikrama, Krata, etc. There were six sons of Kalanemi.
తర్వాత ఇక్కడ కాలనేమి అనేటువంటి రాక్షసుల పేరు అనేక చోట్ల వివరించబడింది. కానీ మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు ఒక్కడే కుమారుడిగా కాకుండా ఈ కాలనేమి అనేవాడు కూడా కుమారుడిగా ఉన్నాడు. అంటే ప్రహ్లాదుడికి ఒక అన్న ఉన్నాడు కాలనేమి సోదరుడు. ఆ కాలనేమికి ఈ మరీచి కుమారులైనటువంటి ఆరుగురు కూడా పుత్రులుగా జన్మించారు. వారి పేర్లు ఇక్కడ భాషలో ఇవ్వబడింది, హంస, సువిక్రమ, క్రాదుడు మొదలగు వారు.
So we just read in the purport that those the six sons of Kalanemi, they were very chivalrous, very powerful, heroic fighters, and there were apparently some battles going on with the demigods, and so they went, as their grandfather did, they went to the forest to perform austerities, to worship Lord Brahma, to get the benediction they couldn't be killed by the demigods and the various agents of the demigods and powerful sages that could utter curses and kill them. They wanted that benediction. They underwent austerities. Brahma came. Brahma recognized their desire. Their request for benediction was they wouldn't be killed. same as Hiranyakashipu. So they went back to the palace after their austerities.
తర్వాత ఈ ఆరుగురు కూడా ఏం చేశారు అంటే ఇక్కడ మనకు తెలుస్తుంది ఏమిటంటే ఈ భాష్యం ద్వారా దేవతలకు వాళ్ళకి యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాల బారి నుంచి దేవతల బారి నుంచి మరణం అనేటువంటిది పొందకుండా ఉండడం కోసం వీళ్ళు ఏం చేశారు, ఈ ఆరుగురు కూడా ఆ హిరణ్యకశిపుడు ఏదైతే చేశాడో అదేవిధంగా వీళ్ళు కూడా అడవులకు వెళ్లి బ్రహ్మదేవుడి గురించి తీవ్రమైన తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, దేవతల చేత గాని ఇంకా దేవతా లోకంలో ఉన్నటువంటి ఇతరుల చేత గాని ఈ తపో నిష్ఠాగరిష్ఠులైనటువంటి మునులు ఋషుల యొక్క శాపాల చేత గాని ఎటువంటి మరణం లేకుండా మాకు వరాన్ని అనుగ్రహించండి అని కోరారు. బ్రహ్మదేవుడు వాళ్ళ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని బ్రహ్మదేవుడు అదేవిధంగా వాళ్ళకి అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, తిరిగి మళ్ళీ హిరణ్యకశిపుడి దగ్గరికి రాజభవనానికి వెళ్లిపోయారు. ఏం చేశారంటే వీళ్ళు మొత్తానికి హిరణ్యకశిపుడు ఏదైతే చేశాడో వీరు అదే చేశారు.
సో when they went back to the palace, Hiranyakashipu was very angry. You have taken it upon yourselves, rather than taking shelter of me to get protection from the demigods, you've gone to Lord Brahma to get protection from the demigods. Very well, I curse you.
తర్వాత హిరణ్యకశిపుడు ఎప్పుడైతే వీళ్ళని చూశాడో, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆయనకు అర్థమైంది. వెంటనే ఆయన ఎంతో కోపం చెంది, మీరు నన్ను ఆశ్రయించకుండా దేవతల నుంచి రక్షణ కావించుకునే నిమిత్తం నన్ను ఆశ్రయించకుండా మీరు పోయి బ్రహ్మదేవుని ఆశ్రయిస్తారా, ఈ విధంగా మీరు బ్రహ్మదేవుని ఆశ్రయించడం అనేటువంటిది ఇది చాలా అధమైనటువంటిది, కాబట్టి నేను మిమ్మల్ని ఖచ్చితంగా శపిస్తున్నాను, నన్ను ఆశ్రయించలేదు కాబట్టి అన్నాడు.
యువర్ ఫాదర్ వెన్ హీ డైస్ హీల్ టేక్ బర్త్ అస్ కంస, అండ్ వెన్ యూ డై you'll take birth as the sons of Devaki, and your own father Kalanemi will kill you one after the next just after your birth. This is my curse for your not accepting my position as your protector.
నన్ను మీ రక్షకుడిగా మీరు అంగీకరించినందుకు, నా స్థితిని మీ రక్షకుడిగా మీరు అంగీకరించినందుకు నేను మీకు ఇచ్చే శాపం ఏమిటంటే, మీ తండ్రి అయినటువంటి కాలనే మరణించగానే అతను కంసునిగా జన్మిస్తాడు, మీ ఆరుగురు కూడా దేవకి గర్భాన పుత్రులుగా జన్మించినప్పుడు మీరు జన్మించగానే మీ స్వంత తండ్రి అనేటువంటి ఆ కంసుడే మిమ్మల్ని తన చేత్తో స్వయంగా చంపుతాడు, ఇది నేను మీకు ఇచ్చేటువంటి శాపం, నా యొక్క స్థానాన్ని మీ రక్షకుడిగా అంగీకరించినందుకు అన్నాడు.
Let's go to the 8th canto of the Bhagavatam, the story of Hiranyakashipu being killed by Lord Nrisimhadeva in the 7th canto, and the whole story of Prahlad in the 7th canto. Now go to the 8th canto, and the grandson of Prahlad, who was Prahlad's son? Virochana. Who was Virochana's son?
Bali.
And Bali, in the 8th canto, has big battle, big one, big, big, big battle with the demigods. And involved in that battle with the demigods was Kalanemi. He must have been quite old, but he was in the battle. Like Grandfather Bhishma, he was also quite old, but he was in the battle. So he was fighting, and the demigods were losing. So the demigods, what do they do when they're losing? Krishna, help! They pray to Krishna. And at once the personality of Godhead Vishnu appeared with 8 arms riding on the back of Garuda. When he appeared on the battlefield, the demigods took courage again, and the demons were very afraid, but Kalanemi wasn't afraid. He took his trident and threw it at the head of Garuda. No problem. Lord Vishnu captured the trident and threw it back and killed Kalanemi. Thus ends Kalanemi. So later we hear that Narada visits Kamsa and tells Kamsa, not only your brother Hiranyaksha was killed by Vishnu, in your previous life you were killed by Vishnu. How do you like that, Kamsa? So Kamsa became very Kamsa-like. All that are dear to Vishnu are my enemies. The whole Yadu dynasty. I should destroy the Yadu dynasty. That was Kalanemi being killed by Lord Vishnu.
ఇక్కడ మనం ఇందులో ఒకసారి చూసినట్లయితే ఏడో స్కందంలోనేమో నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించడం ప్రహ్లాద మహారాజ్ జీవిత చరిత్ర అంతా ఉన్నాయి. ఎనిమిదో స్కందం వచ్చేసరికి ప్రహ్లాద మహారాజ్ యొక్క మనుమడు ప్రహ్లాద మహారాజ్ కుమారుడు విరోచనుడు, ఆయన కుమారుడు బలి మహారాజు. ఆ బలి మహారాజుకి దేవతలకు పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కాలనేమి పాల్గొన్నాడు. అంటే భీష్మ పితామహుల్లాగా అతను బాగా వృద్ధుడై ఉండొచ్చు, కానీ యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధంలో పాల్గొన్నప్పుడు దేవతలంతా ఓడిపోతున్నారు. ఓడిపోతుంటే వెంటనే వాళ్ళు ఎప్పుడైనా సరే ఓడిపోతే ఏం చేస్తారు, కృష్ణ సహాయం అంటారు. వెంటనే భగవంతుడు అష్టభుజాలతో వివిధ ఆయుధాలు ధరించి గరుడ వాహనం పైన అరుదించాడు. అప్పుడు భగవంతుని చూడగానే వీళ్ళందరికీ ధైర్యం వచ్చింది. దేవతలకి వాళ్ళు ఉత్సాహంగా యుద్ధం చేస్తున్నారు. రాక్షసులందరూ కూడా భయపడిపోయారు. కాలనేమి భయపడలేదు. అతను స్వయంగా భగవంతుని దగ్గరికి వెళ్లి త్రిశూలం ఎత్తి గరుత్మంతుడి మీదకి విసిరాడు. కానీ ఏమి ఇబ్బంది లేదు. భగవంతుడు ఆ త్రిశూలాన్ని పట్టుకుని తిరిగి అతని మీదకి విసిరేసి కాలనేమిని అక్కడితో సంహరించాడు. అక్కడితో కాలనేమి కథ అయిపోయింది. ఆ కాలనేమి మళ్ళీ కంసుడిగా పుట్టినప్పుడు నారదుడు అతని దగ్గరికి వెళ్లి చెప్పాడు, ఇంత ముందు నీ యొక్క హిరణ్యాక్షుడు వంటి నీ యొక్క ఎవరైతే ఉన్నారో నీ యొక్క పినతండ్రులు పెద్దనాళ్ళు వాళ్లే కాదు, నీవు కూడా ఇంతకు ముందు జన్మలో భగవంతుడి చేత సంహరించబడ్డావు అని చెప్పి చెప్పగానే ఆయన కోపంతో కంపించిపోయాడు. కంపించిపోయి అప్పుడు అనుకున్నాడు, ఈ కృష్ణుడే కాదు ఆ కృష్ణ సంబంధమైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతా నాకు శత్రువులు అని చెప్పి భావించి ఆ యదు వంశం అందరినీ కూడా తన శత్రువులుగా భావించి వాళ్ళ మీద ఆయన కక్ష కట్టాడు అన్నమాట. ఇది ఈ విధంగా అతని యొక్క చర్య కొనసాగింది.
So Smara became Hamsa, became Kirtiman, and then was returned back to being Smara, and Krishna and Balaram brought the six sons of Devaki back before Devaki so she could experience her motherly affection. I want to spend a little time describing this position of Smara and what does this mean.
తర్వాత ఈ స్మర అనేటువంటి ఆ మరిచి కుమారుడు ఏమయ్యాడు, మొదటి జన్మలో స్మర, రెండో జన్మలో అతను హంసగా జన్మించాడు, మూడో జన్మలో మళ్ళీ కీర్తిమానుగా జన్మించాడు, తర్వాత కంసుని చేతిలో మరణించి మళ్ళీ తిరిగి మరిచి కుమారుడికి యథాస్థానానికి స్మరగా వెళ్లిపోయాడు. తర్వాత దేవకీదేవి అభ్యర్థించిన మాతృవత్సలైన బిడ్డల మీద ప్రదర్శించాలి అంటే కృష్ణ బలరాములు వెళ్లి మళ్ళీ స్మరణ తీసుకొచ్చారు, ఆరుగురిని తీసుకొచ్చారు దేవకి దగ్గరికి. ఇది మనం తెలుసుకోవాల్సింది. అది స్మర అంటే అర్థం ఏమిటి అని మనం కొంచెం తెలుసుకున్నాం.
Sometimes this first son of Maricha is called Cupid because the meaning of Smara is very much like Kama. So Kama Dev is Cupid, Smara is Cupid. It means lust or that which incites lust. So Prabhupada in his commentary in the next chapter, it's coming up, chapter 2, it describes that these six sons of Marich represent Kam, Krodh, Lobh, Moha, Mada, Matsarja. Kamsa represents material existence personified. Devaki was afraid of material existence. She was afraid of Kamsa. And through her fear of Kamsa, one by one, her existence was made fully purified, such that Kam, Krodh, Lobh, Madha, and Matsarja were removed, making way for the appearance of Lord Balaram in the sanctified personality of Devaki. And Balaram was making all the arrangements for the appearance of Lord Krishna. So Prabhupada explains, in turn, we should be afraid of material existence. Kamsa, Kamsa-like persons, and material existence. And through that great caution, although we're devotees, Devaki certainly was a devotee, she was afraid of material existence. Prabhupada described that our disease, as we're not sufficiently cautious about material existence. And so we flirt with Maya. Prabhupada gave the example, we go out on a limb and wait till we hear the limb crack, and then we go back. You follow the example? How far can I go with getting close to the objects of the senses without getting burned? Such a tendency is foolish. And it's a tendency of the conditioned soul, even in devotees. So when we hear the limb crack, then we shouldn't go out on the limb. We should stay in a very safe position, being very, very cautious about the danger of material energy to capture us and keep us in her control. If we have sufficient caution and fear of Kamsa-like personalities, Krishna will purify our existence.
Taroda ikra dini samanchi smara ante entante inkoka ardham manmadudu ani ardham kamadevudu anna kuda manmadudu ani ardhamu kamaniki smaraki anusandhanam undi andukane ee smara anante kamana telichestunnadi kamana prerepinchadani telichestundi దానికనే రాబోయే అధ్యాయంలో 2వ అధ్యాయం భాష్యంలో ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు. మరీచికి 6 మంది కుమారులు కూడాను కామ క్రోధ లోభ మదమోహ మత్సర్యాలు అనేటువంటి ఈ అరిషడ్ వర్గాలు. ఇప్పుడు ఈ దేవకి గర్భాన్ని 6 కూడా జన్మించారు. ఇక్కడ ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు, కంసుడిని భౌతిక అస్తిత్వంతో పోలిస్తున్నారు. భౌతిక అస్తిత్వం యొక్క ప్రతిరూపం కంసుడు. దేవకి కంసుడిని చూసి ఎప్పుడు భయపడుతుంది, ఎప్పుడు కంసుని చూసి ఆమె ఎంత భయం చెందుతుంది. ఆ విధంగా కంసుని చూసి భయం చెందడం వల్ల క్రమేపీ ఆమె ఈ 6 పుత్రులు ఎవరు కామ క్రోధ లోభ మదమోహ మత్సరాలని 6 పుత్రులు జన్మించారు. వాళ్ళందరూ కూడా ఆమె నుంచి దూరం అయిపోయారు. సో ఆమె అరిషడ్ వర్గాల నుంచి దూరం అయిపోయింది. తర్వాత 7వ సంతానంగా బలరాముడు అవతరించి దేవకి యొక్క వ్యక్తిత్వాన్ని, దేవకి యొక్క ఉనికిని పవిత్రం చేశాడు. అంటే బలరాముడు కృష్ణునికి అవతరణ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు అనమాట. ఇది ప్రభుపాదులు వారు వివరిస్తున్నారు. ఈ విధంగా మనం కూడా కంసుని వంటి భౌతిక అస్తిత్వం పట్ల ఎప్పుడైతే భయాన్ని అప్రమత్తతను కలిగి ఉంటామో అప్పుడు ఈ అరిషడ్ వర్గాల నుంచి దూరమై మనము కృష్ణుని దగ్గరికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుపాదులు వారు చెప్తున్నారు, మనకు ఉండేటువంటి రోగం ఏంటంటే భక్తులకి ఒకే ఒక రోగం, భౌతిక అస్తిత్వం పట్ల మనకి భయం లేదు, అప్రమత్తత అనేటువంటిది లేదు. దానివల్ల మనము దాని పట్ల మోహపడేటువంటి, కొట్టుకుపోయేటువంటి, మాయలో కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, నిప్పుకు మనం దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, కాలుతుంది. అట్లాగే ఇంద్రియ తృప్తి కోసం ఇంద్రియ భోగం నేను అనుభవించాలని దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, నువ్వు ఇంద్రియ భోగం అనుభవించాలని పోతూ ఉన్నప్పుడు నీ చేయగలకుండా ఎలా ఉంటుంది, ఖచ్చితంగా కాలుతుంది. నిప్పు దగ్గరికి వెళ్తే చేయగలకుండా ఎలా ఉంటుంది, అందుకే దూరంగా ఉండాలి మనం, దూరంగా దాని పట్ల భయం చెంది దూరంగా ఉండాలి మనం. భక్తులు కూడా అదే విధంగా ఈ భౌతిక అస్తిత్వం పట్ల, కంసుడి లాంటి వ్యక్తుల పట్ల ఎప్పుడు భయాన్ని కలిగి ఉండాలి, అప్రమత్తతను కలిగి ఉండాలి, అప్పుడు వాళ్ళు కృష్ణ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని అర్థం చేసుకోవాలి.
I'll tell a little Prabhupada story that illustrates this very nice. One time in New York, Prabhupada was entertained. In the afternoon schedule that Prabhupada had, midday he would take bath, chant Gayatri, take lunch prasad, take a little nap. After that little nap, if there were no VIP guests, Prabhupada would have little darshan in his room. So during the darshan in his room time, Prabhupada was having fun. He was asking the devotees, what's the difference between you and me? And the devotees were having a great time saying, Prabhupada, you're this, and Prabhupada, you're that, and Prabhupada, you're this. And it was very joyful. Prabhupada was smiling and said, no, what? He was looking for a particular point, and his particular point was, just before they went in for the evening class, Prabhupada said, the difference between you and me is I cannot fall down and you can fall down. ஜாய் பிரபுபாதே. So they went into the temple room. Prabhupada stood before the deities, folded palms, offering prayers to the deities, during greeting the deities, paid his obeisances, went to the Vyasa-san, Jai Radha Madhava, gave class, and went back to his room after class. And the servant who was with Prabhupada was standing right next to him. He said, Prabhupada, when you were standing before the deities, you were offering some prayers. May I ask, what were those prayers that you were reciting? Prabhupada said, I was praying to Krishna that he never let me fall down and fall prey to Maya. And the devotee said, but Prabhupada, you told us before class that the difference between us and you is that you can never fall down, and we can. And Prabhupada's reply was, and now you know why. Because I'm always praying to Krishna, please protect me from Maya so I will not fall down. Krishna hears that prayer and he gives his protection. Very nice example of our Acharya showing, living by his own example, being always afraid of Maya in the form of material existence and the kamsa-like features of material life. Although we're devotees, we should be very cautious about that and take very careful protection of Krishna.
దీనికి ప్రభుపాదుల వారి యొక్క ఉదాహరణ ఉంది. న్యూయార్క్ లో ఉన్నప్పుడు ప్రభుపాదుల వారు మధ్యాహ్న సమయంలో ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే, స్నానం చేసి గాయత్రి చేసుకుని ప్రసాదం తీసుకుని కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత ఎవరైనా అతిథులుంటే వారితో మాట్లాడతారు, లేకపోతే తన గదిలో ప్రభుపాదుల వారు సరదాగా భక్తులందరితో మాట్లాడతారు, దర్శనం ఇస్తారనమాట. భక్తులందరితో తమాషాగా మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ప్రభుపాదుల వారు అడిగారు, మీకు నాకు తేడా ఏంటి అని అడిగారు. వెంటనే దొరికింది అవకాశం అని చెప్పి అనుకుని భక్తులంతా కూడా ప్రభుపాద్ మీరంతా మీరింత అని చెప్పేసి పొగుడుతున్నారు. ప్రభుపాద్ నేను ఆశిస్తున్న సమాధానం ఇది కాదు అని చెప్పేసి అన్నారు. తర్వాత సాయంకాలం ఉపన్యాసానికి వెళ్లబోయే ముందుగా ప్రభుపాదులు వారు చెప్పారు, మీకు నాకు తేడా ఏమిటంటే నేను ఎప్పటికీ కూడా పతనం గాను, కానీ మీరు పతనం అయ్యే అవకాశం ఉంది, అది మీకు నాకు తేడా అని చెప్పారు. చెప్పిన తర్వాత ప్రభుపాదులు వారు మందిరంలోకి వెళ్లిపోయి అక్కడ భగవంతునికి సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థనలు అర్పించి ఆ తర్వాత వచ్చి కూర్చొని జయరాధ మాధవ కీర్తన చేసి ఉపన్యాసం చేసి మరలా గదికి వచ్చేసారు. ప్రభుపాదుల వారి కార్యదర్శి పక్కనే నిలబడి ఉన్నాడు. ఆయన అడిగాడు ప్రభుపాదుల వారిని, మీరు విగ్రహాల ముందుకు వెళ్ళినప్పుడు అర్చామూర్తుల ముందు మీరు ఏదో ప్రార్థన చేస్తున్నారు కదా, ఆ ప్రార్థన ఏమిటో నేను తెలుసుకోవచ్చా అని చెప్పేశాను. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, నేను కృష్ణుని ఏమని ప్రార్థిస్తున్నానంటే, కృష్ణ దయచేసి నేను ఎప్పుడు కూడా పతనం కాకుండా నన్ను చూడు, నేను పతనమై మాయను ప్రార్థించేటువంటి అవకాశం రాకుండా నన్ను చూడు అని నేను కృష్ణుని ప్రార్థిస్తున్నాను అని చెప్పన్నారు. వెంటనే ఆ భక్తుడు ఆ కార్యదర్శి, ప్రభుపాద్ మీరు ఉపన్యాసం ముందే కదా చెప్పింది నేను ఎప్పటికీ పతనం గాను మీరు పతనమైపోయే అవకాశం ఉందన్నారు, మరి ఇప్పుడేమో నేను పతనం కాకూడదు అని కృష్ణ ప్రార్థిస్తాను అని అంటున్నారు, ఇదేమిటనంటే ప్రభుపాద్ వారు చెప్పారు, ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు పతనం కాను అని చెప్పాను, ఇప్పుడు మీకు అర్థమైందా, ఎందుకంటే నేనెప్పుడు కూడా కృష్ణను ప్రార్థిస్తున్నాను, కృష్ణ ఎప్పుడు కూడా నేను పతనం కాకూడదు అని నేను ప్రార్థిస్తున్నాను, కాబట్టే కృష్ణుడు ఎప్పుడు నన్ను రక్షిస్తున్నాడు, కాబట్టి నేను ఎప్పటికీ పతనం అయ్యే అవకాశం లేదు. అంటే ప్రభుపాదుల వారు చూడండి, ప్రత్యక్ష ఉదాహరణ అనమాట, సజీవ ఉదాహరణ. ఎందుకు ఎప్పుడు కూడా భక్తులు అనంటే ఎప్పుడు భౌతిక అస్తిత్వం పట్ల, కంసుడు లాంటి ఆ భౌతిక అస్తిత్వం పట్ల మాయ పట్ల వాళ్ళు ఎప్పుడు భయాన్ని కలిగి ఉండి ఎప్పుడు కూడా కృష్ణుకి రక్షణను వాళ్ళ ఆశిస్తూ ఉన్నారు, కాబట్టి సదా వాళ్ళకి కృష్ణుడు రక్షణ ఉండి వాళ్ళు పతనం కాకుండా ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, గొప్ప గొప్ప భక్తులు కూడా భౌతిక అస్తిత్వం పట్ల భయాన్ని అప్రమత్తతను కలిగి ఉన్నారు.
Last paragraph of this whole chapter.
యజ్ఞమత్తనికి ఇది చివరి పేర.
An additional verse in this chapter of Srimad Bhagavatam is accepted by the Madhvacharya Sampradaya represented by Vijayadvaja Tirtha. The verse is as follows. Ata kamsam upagamya narado brahma naradaha nandanaha ekantam upasangamya vakyam etad vacha uvachaha. Translation. Thereafter, Narada, the mental son of Lord Brahma, approached Kamsa and in a very solitary place informed him of the following news. Purport. The great Saint Narada descended from the heavenly planets to the forest of Mathura and sent his messenger to Kamsa. When the messenger approached Kamsa and informed him of Narada's arrival, Kamsa, the leader of the Asuras, was very happy and immediately came out of his palace to receive Narada, who was as bright as the sun, as powerful as fire, and free from all tinges of sinful activities. Kamsa accepted Narada as his guest, offered him respectful obeisances, and gave him a golden seat, brilliant like the sun. Narada was a friend of the King of Heaven, and thus he told Kamsa, the son of Ugrasena, "Oh, my dear hero, you have satisfied me with the proper reception, and therefore I shall tell you something secret and confidential." While I was coming from Nanda Kanana to the Chaitra Rata forest, that's Indra's special garden, I saw a great meeting of the demigods who followed me to the Sumera Parvat. We traveled through many holy places, and finally we saw the holy Ganges. While Lord Brahma was consulting with the other demigods on top of Sumeru Hill, I was present with my stringed instrument, the Veena. I shall tell you confidentially that the meeting was held just to plan to kill the Asuras headed by you. You have a younger sister named Devaki. And it is a fact that the eighth son will kill you. Harivamsa, Vishnu Parva, 1:2-16. No one can blame Naradaji for encouraging Kamsa to kill the sons of Devaki. The saint Narada is always a well-wisher for human society, and he wanted the Supreme Personality of Godhead Krishna to descend to this world as soon as possible, so that the society of demigods would be pleased and would see Kamsa and his friends killed by Krishna. I'm going to stop there and let you read.
శ్రీమద్ భాగవతానందలి అధ్యాయంలో ఒక హెచ్చు శ్లోకము మధ్వాచార్య సంప్రదాయానికి చెందిన విజయధ్వజ తీర్థులచే అంగీకరించబడింది. పిమ్మట బ్రహ్మమానస పుత్రుడగు నారదుడు కంసుని చెంతకు విడలి ఏకాంత ప్రదేశమున ఈ క్రింది విషయమును చెప్పాను. నారదముని స్వర్గలోకము నుండి మధురకు వచ్చి కంసునికి వర్తమానమును పంపాను. దూత కంసుని చెందకేగి నారదముని ఆగమనమును గురించి తెలిపినంతట అసురపతి మిగులు ప్రసన్నుడై ఆ మునుని ఆహ్వానించుటకు వెంటనే ప్రసాదం వెలుపలకు వచ్చెను. సూర్య తేజోసముడు, అగ్నిదేవుని వంటి శక్తి సంపన్నుడు, పాపరహితుడైన నారదుని కంసుడు అతిథిగా ఆహ్వానించి నమస్కరించి సూర్యుని వలె ప్రకాశించు స్వర్ణ సింహాసనంపై కూర్చుండజేశాను. నారదుడు స్వర్గరాజు యొక్క మిత్రుడు, అందువలన అతడు ఉగ్రసేన నిస్సుతుడకు కంసునితో ఇట్లు పలిగాను, "వీరుడా, తగిన ఆతిథ్యముచే నీవు నన్ను సంతుష్టిని చేసితివి. కనుక నేను నీకు ఒక రహస్యమును చెప్పేదను వినుము. నందనకాననం నుండి చైత్రరథ అరణ్యము ద్వారా" — చైత్రరథ అరణ్యం అంటే అది ఇంద్రుని యొక్క ఉద్యానవనం లాంటిది — "చైత్రరథ అరణ్యము ద్వారా ఇచ్చటికి వచ్చినప్పుడు నేను ఒక గొప్ప దేవతా సభను గాంచితిని. దేవతలు నన్ను అనుసరించుచు సుమేరు పర్వతమును చేరుకునేది. మేము తీర్థస్థానముల ద్వారా ప్రయాణించుచు చివరికి గంగానదిని గాంచితిమి. సుమేరు పర్వతంపై బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో చర్చించుండగా వీణాపాణినై నేను కూడా అచటనే ఉంటుని. నీతో పాటుగా అసురులందరినీ వధించు ప్రణాళికలను సిద్ధము చేయటకే ఆ సమావేశం జరిగి ఉండెను. నీకు దేవికి ఒక సోదరి ఉన్నది కదా, నిజమునకు ఆమె యొక్క అష్టమ పుత్రుడే నిన్ను వధించగలడు. హరివంశం విష్ణు పర్ణము 1:2-16 శ్లోకాలు. దేవకి యొక్క సంతానమును వధించినట్లుగా కంసుని ప్రోత్సహించినందులకు నారదముని ఎవ్వరూ నిందింపరాదు. నారదముని ఎల్లప్పుడూ మానవులకు శ్రేయభిలాషియే. దేవదేవుడకు శ్రీకృష్ణుడు సాధ్యమైనంత శీఘ్రముగా జగత్తులో అవతరించవలెనని అతడు కోరెను. దానిచే దేవతలు ముదము నొందగలరు, కంసాదులు శ్రీకృష్ణునిచే వధింపబడటను వారు గాంచగలరు.
time is running out, so I'll just make two points. One is, why did Narada tell Kamsa what he told him? Because the result of telling Kamsa what he told him is Kamsa just became so nasty. Why did he do like that? In the purport it says he wanted to hasten Krishna's advent. He was eager for Krishna to come and kill Kamsa. The similar explanation is given in Canto 1, Chapter 11, where the sages of Naimisharanya and Sutta are discussing Krishna's appearance. And it's likened, Krishna's appearance is likened to the wind, like we hear the wind blowing. So when the wind is blowing, it makes the movement of the bamboos smack one another, and there's a spark, and the spark falls on the ground on the dry leaves, and there's a fire. Wind didn't do anything. It was just blowing. Similarly, Krishna remains neutral as Narada was remaining neutral. He was just speaking the truth. He was Narada speaking the truth. Hey Kamsa, here's the truth. Guess what? Your number's up. You're finished. So, you know, he could have sounded, oh, why are you saying this? They took it as, oh, that's very nice. Thank you for letting me know. Now I know how to take it. But it didn't change what Narada said. It's true. He's finished. So he spoke the truth like the wind blowing, the result of which Krishna's, with the 11th chapter of the first canto describes, that Krishna makes arrangements remaining neutral so that the demons would kill the demons. Who are these six sons of Devaki? Previously there were sons of demons who were fighting against the demigods. And before that, lust, anger, greed, kam, krodh, lobh, moha, mara, matsarja. So Narada is neutral, like Krishna is neutral. There was no harm or wrong in what Narada did. It was precipitating the events of Krishna's appearance. That's all. He maintained his neutrality in the mood of simply serving Krishna's desires. Go ahead.
ఇక్కడ నారదముని సంబంధించి మనం రెండు విషయాలు చెప్పుకోవాలి. ఒకటి ఏంటంటే, ఈ నారదముని ఈ విధంగా ఎందుకు చెప్పాడు? చెప్పి కంసుని ఊరికినే పురిగొలిపాడు. దానివల్ల కంసుని మరింత నీచంగా ప్రవర్తించడానికి సిద్ధపడ్డాడు కదా అని మనం అనుకోవచ్చు. కానీ దీనికి సంబంధించిన వివరణ ఇక్కడేమని ఇచ్చారంటే, భాష్యంలో కృష్ణునికి అవతరణ తొందరగా జరగాలని చెప్పేసి, కృష్ణుడు త్వరగా అవతరించాలని చెప్పేసి నారదుడు ఎంతో ఆతృత చెందుతున్నాడు కృష్ణ అవతరణం గురించి. దాని గురించే వెళ్లి ఈ విధంగా చెప్పాడు అని చెప్పి ఇక్కడ వివరణించారు. ఇంకొక వివరణ మనం అర్థం చేసుకోవచ్చు, భాగవత మొదటి స్కందం 11వ అధ్యాయంలో నైమిసారణ్యంలో సూత గోస్వామి సౌనకాది ఋషుల మధ్య చర్చలో ఈ విషయం వచ్చింది. కృష్ణావతరణం గురించి వచ్చినప్పుడు వాళ్ళు కృష్ణుని ఏమని స్తుతించారు అంటే, కృష్ణుడు వచ్చి ఈదురుగాలి లాంటి వాడు. ఈదురుగాలి మనం చూస్తుంటాం అడవుల్లో బలమైనటువంటి ఈదురుగాలి వస్తుంది, దానివల్ల రెండు ఎదురుకర్రలు బలంగా రాసుకుంటాయి, దానివల్ల నిప్పు పుడుతుంది, ఆ నిప్పు కింద పడేసి ఎండి నాకులన్నీ కూడా మండిపోతాయి, అట్లా నిప్పు వచ్చేస్తుంది. ఇక్కడ ఈదురుగాలి పని ఏమని చెప్పండి, తటస్థంగా ఉంది, కేవలం ఎదురుగాలి వీస్తూ ఉంది అంతే ప్రవాహం. ఆ వాయు ప్రవాహం చేత అక్కడ నిప్పు రాసుకొని అన్ని కూడా తగలబడుతున్నాయి. సో కృష్ణుడు ఆ విధంగా తటస్థంగా ఉంటాడు, ఆయన ఏం చేయడు, జరిగేదంతా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కృష్ణుని పవిత్ర భక్తుడైన నారదముని కూడా ఇక్కడ తటస్థంగానే వ్యవహరించాడు. ఏమిటి, ఆయన ఉన్న సత్యం చెప్పేశాడు, నువ్వు ఖచ్చితంగా దేవకి యొక్క అష్టమ సంతానం చేత సంహరించబడతావు అని చెప్పి సత్యం చెప్పేశాడు. ఆ సత్యం చెప్పి తటస్థంగా ఉండడం ద్వారా కృష్ణుడు చేసిన ఏర్పాటు ఏమిటంటే, రాక్షసులు రాక్షసుల్ని చంపుకునేటట్టు చేశాడు. ఇప్పుడు ఈ 6 మంది కంసుడు ఎవరు, రాక్షసుడే. ఈ 6 మంది పుత్రులు ఎవరైతే దేవకి గర్భాన్ని జన్మించబోతున్నారు వారెవరు, అంతకుముందు జన్మలో రాక్షసుల కుమారులే, దేవతలకు వ్యతిరేకంగా యుద్ధం చేసిన వాళ్లే, అంతకుముందు జన్మలో కామక్రోధులు మధుమోహ మాత్సర్యాలే. కాబట్టి ఆ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారంతా రాక్షసుల చేతులను మరణించేటట్లుగా చేసిన ఏర్పాటు. కాబట్టి ఇందులో నారదుడు ఇక ప్రమేయం ఏమి లేదు. నారదుడు తటస్థంగా ఇది కృష్ణ యొక్క సేవా భావన అనేటువంటి రీతిలో తటస్థ భావనతో ఆయన కృష్ణ యొక్క సేవ అనుకుని ఉన్న వాస్తవం కంసుడికి చెప్పి కంసుడిని పురుగు వెళ్ళిపోయాడు.
Last point. Is that clock says it's 10 minutes to 8. Is that the clock we're going by? Yes? There's 10 minutes before the curtain? Okay. Here it's mentioned that Narada said to Kamsa that your sister Devaki, her eighth son, will definitely kill you. Now, it always troubled me, how could Devaki and Kamsa be brother and sister? Did that ever trouble you? How is it possible? Devaki's the mother of Krishna, and Kamsa is this terrible demon. How can they be brother and sister? Always bothered me. Well, two things. One is they're not brother and sister exactly. The father of Kamsa was Ugrasena, and the father of Devaki was Devaka, and Ugrasena and Devaka were brothers. So they were cousins, first cousins. And Ahuka was their father. Ahuka, Ugrasena, Devaka, Kamsa, Devaki. So they're cousins. Second point is it's discussed in Brihat Bhagavatamrita by Sanatan Goswami that on the wedding day of Ugrasena, he was to marry Padyavati. And he married Padyavati. But by a trick, a mystical trick, one demon whose name was Drumila, he manifested a form just like Ugrasena's form and cohabited with Padyavati, and a son was produced and his name was Kamsa. Sanatan Goswami describes this. So Ugrasena was the father, but not the father. Drumila was the biological father. Ugrasena and his wife Padyavati. Padyavati was the mother and Drumila was the father. But because he was married to Padyavati, it was accepted that his son was Kamsa. That's how Kamsa, you have bad genes, I guess. He became such a demon, the son of Drumila. And we find in Brihat Bhagavatamrita that Padyavati is this scatterbrained, unpredictable, she could say anything, do anything at any moment kind of a personality. Very curious personality in the royal family. Sometimes even in royal families they have such people. Hare Krishna.
ఇక్కడ ఇంకొక రెండు విషయాలు ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది. నారదుడు ఏమంటున్నాడు ఇక్కడ కంసుడితో, నీకు ఒక సోదరి ఉంది కదా దేవకి, ఆ దేవకి గర్భాన్ని జన్మించేటువంటి అష్టమ సంతానం నిన్ను వధిస్తాడు అని చెప్పారు. మహారాజు చెప్తున్నారు నన్ను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేటువంటి విషయం ఏమిటంటే, బాధించే విషయము, అసలు కంసుడు దేవకి వారిద్దరు అన్నా చెల్లెలు ఎట్లా అయ్యారు? దేవకి ఏమో కృష్ణుడికి జన్మనివ్వబోతున్నటువంటి తల్లి, కంసుడేమో పరమ రాక్షసుడు, వారిద్దరు అన్నా చెల్లెలుగా ఎట్లా జన్మించారు? నన్ను ఎప్పుడు కూడా ఇది బాధిస్తుంది, మీకు ఎప్పుడు ఇలా బాధించలేదు ఈ విషయం అని అడుగుతున్నారు. అయితే దీనికి ఈ రెండు వివరణలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, ఈ కంసుడు దేవకి ఇద్దరు కూడాను తోడబుట్టినటువంటి అన్న చెల్లెళ్ళు కాదు. వాళ్ళు ఏమిటంటే అన్నదమ్ముల బిడ్డలు. కంసుని యొక్క తండ్రి ఉగ్రసేనుడు, దేవకి తండ్రి దేవకుడు. ఉగ్రసేనుడికి పుట్టినవాడు కంసుడు, దేవకుడికి పుట్టినటువంటిది దేవకి. ఈ విధంగా వాళ్ళు అన్న చెల్లెలు అయ్యారు అన్నమాట, అన్నదమ్ముల బిడ్డలు వాళ్ళు. తర్వాత వీరిద్దరి తండ్రి ఎవరు అంటే ఆహుకుడు. ఆహుకునికి ఇద్దరు కుమారులు, ఒకరు ఉగ్రసేనుడు, రెండవడు దేవకుడు. ఉగ్రసేనుని కంసుడు, దేవకునికి దేవకి వచ్చారు. కాబట్టి వారు నిజానికి అన్నదమ్ముల బిడ్డలే గాని సొంత అన్న చెల్లెలు కాదు. ఇది ఒక వివరణ. రెండవది, బృహద్ భాగవతామృతంలో సనాతన గోస్వామి ఇచ్చిన వివరణ ఏమిటంటే, ఈ పద్యావళి ఉగ్రసేనుని యొక్క భార్య. ఒకసారి ఏమైందంటే, దుర్మల అనేటువంటి ఒక రాక్షసుడు ఉగ్రసేనుని యొక్క రూపంలోనే వెళ్లి పద్యావళితో సంగమం చేశాడు. దానివల్ల కంసుడు జన్మించాడు. ఉగ్రసేనుడు పద్యావళి భార్య భర్తలు, కానీ కంసునికి తల్లిదండ్రులు ఎవరు? ఆ దుర్మలానూ పద్యావళి. కానీ ఆ పద్యావళిని తన భార్యగా స్వీకరించున్నాడు కాబట్టి ఉగ్రసేనుడు కంసుడు కూడా పుత్రుడిగా అంగీకరించవలసి వచ్చింది. కానీ కంసుడు ఎవరు? దుర్మల యొక్క కుమారుడు, నిజమైన తండ్రి దుర్మల అనే రాక్షసుడు. ఆ రాక్షసునికి పుట్టాడు కాబట్టి కంసుడికి రాక్షస గుణాలు అనేటువంటివి అలవడ్డాయి. రెండవది ఏమంటే, ఈ పద్యావళి గురించి భాగవతామృతంలో ఇచ్చిన వివరణ, ఆమె మనసు చాలా చంచలమైందంట. ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుందో ఏమి ఎవరికి తెలియదు. రాజరి కుటుంబాల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉంటుంటారు అప్పుడప్పుడు. అది పందేవాళి యొక్క వ్యక్తిత్వం, ఆమె యొక్క వ్యక్తిత్వం అది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది.
ఓకే, వి హావ్ 4 మినిట్స్ లెఫ్ట్. ఎనీ క్వశ్చన్స్?
మనకి ఇంకా 4 నిమిషాల సమయం ఉంది, ఏదైనా ఒక ప్రశ్న ఉంటే అడగండి.
Devaki was a pure devotee. She was so pure that she had Krishna as her son. Why does she have 6 demons? Why, if she's a pure devotee, that these 6 kam, krodh, lobh, moha, why do they appear as her sons if she's already a pure devotee? Why did he not satisfy her desire for motherly affection? It's natural, motherly affection. It's natural. Like Prabhupada describes, if Krishna is neutral, Krishna has affection for all living entities. Some of them are very bad. Krishna has affection for all living entities. Samoham sarvabhusheshu. Samatvat is this characteristic of, but it's not just neutral, he has fatherly affection. He's equal, but he has fatherly affection. Even bad. Like Chaitanya Mahaprabhu, he accepted the sannyas order, he gave up his goddess of fortune wife and his most loving mother to take sannyas so the persons who were criticizing could be liberated. It's the nature of a great soul. To speak of the personality of God, and in Devaki's, she had affection. She's a mother. She has affection. She doesn't say, oh, you're bad, leave home. I don't want to see you. An affectionate mother is not going to do that.
ప్రశ్న ఏమంటే, ఈ దేవకి కృష్ణ బలరాముని అడిగింది కదా, నా 6 పుత్రుల్ని వెనక్కి తీసుకొచ్చివ్వండి, వారి పట్ల నాకు మాతృవాత్సల్యాన్ని నేను ప్రకటించుకుంటాను అని. దేవకికి ఎందుకు ఆ మాతృవాత్సల్యం ఉండింది అని అంటే, సహజం అది. పుత్రుల పట్ల తల్లికి ఆ మాతృభావన ఉంటుంది, సహజం అది, వాత్సల్య భావన ఉంటుంది. కృష్ణుడు కూడా ఉంది. కృష్ణుడు చెప్తున్నాడు కదా భగవద్గీతలో, నాకు సర్వజీవుల పట్ల సమభావన ఉంది, ఎవరి పట్ల పక్షపాతం ద్వేషం లేదు. అంటే కృష్ణుడికి సర్వజీవుల పట్ల ఆప్యాయత ఉంది అనమాట. అంటే సర్వజీవులు అంటే చెడ్డగా ఉండి ప్రవర్తించేటువంటి వ్యక్తుల పట్ల కూడా ఆయనకు ఆప్యాయత అనేటువంటిది ఉంది. అంతేగాని ఆయన అందరి పట్ల తటస్థ భావన కలిగి ఉన్నాడు, అందరి పట్ల ఆయనకు ఆప్యాయత ఉంది. అందుకనే చెడ్డగా ప్రవర్తించేటువంటి దుష్టుల పట్ల కూడా ఆయనకు ఆప్యాయత ఉంది. తండ్రి అంటే బిడ్డలు అందరి పట్ల, ఆ బిడ్డ చెడ్డగా ప్రవర్తించడంగానే ఆ బిడ్డ పట్ల అతనికి ఆప్యాయత ఉంటుంది, అది సహజం అది. ఇంకొకటి మనం చూడవచ్చు, చైతన్య మహాప్రభు తనకి ప్రియమైనటువంటి తల్లిని, భాగ్యదేవత లక్ష్మీదేవి అనేటువంటి భార్యను, ఇద్దరిని కూడా వదిలేసి సన్యాసం తీసుకున్నారు. దేనికి? ఎవరైతే తనను విమర్శిస్తున్నారో ఆ విమర్శించినటువంటి వాళ్ళని ఉద్ధరించేదాని కోసం అని చెప్పి సన్యాసం తీసుకున్నారు వారిద్దరిని విడిచిపెట్టి. ఇదేమిటిది? తండ్రి యొక్క ఆప్యాయత ప్రేమకి ఒక చిహ్నం ఇది. ఈ విధంగా మరి మహాత్ముల యొక్క దృష్టి ఎప్పుడు ఇలానే ఉంటుంది. మరి మహాత్ముల దృష్టి ఎలా ఉందంటే, దేవదేవుడు ఆ దేవదేవునికి తల్లిగా ఉన్నటువంటి దేవకి, వాళ్ళ యొక్క స్థితి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సహజంగానే వాళ్ళకి ఆ మాతృవాత్సల్యం అనేటువంటిది దేవకి ఉంది.
శ్రీల ప్రభుపాద్ కీ గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ గోపిమనంది.
ఇజ్వలిని శ్రీమపద మహారాజుకి శీల ప్రభుపాదికి నిజాయ్ గౌర్ ప్రేమానంద్.